స్థలము శుద్ధి అవుతుంది, ఆ గదంతా శుద్ధి అవుతుంది, ఇల్లు శుద్ధి అవుతుంది. ముందెప్పుడు స్థల శుద్ధి అవ్వాలి. దాంతోపాటు ఇంట్లో ఏముంటాయి? పాత్రలు ఉన్నాయిగా, భాండములు. మనకి ఇళ్లలో అన్నం వండుకునేవో, కాఫీ తాగేవో, లేకపోతే పాలు పోసుకునేవో, మంచినీళ్ళు తాగేవో, మంచాలో, ఇవన్నీ భాండాలు. ఈ భాండ శుద్ధి కూడా అవుతుంది. ఈ మంచాలు మొదలైనవన్నీ శుద్ధి అవుతాయి. కాబట్టి పవిత్ర జలాల వల్ల స్థలశుద్ధి, భాండశుద్ధి. ఇంకా రెండవ శుద్ధి ఏమిటి? శుచి స్నానాదులు, అనగా మంచి నీళ్లతో, మురికి లేని నీళ్లతో, కొంచెం వేడిగా ఉండే నీళ్లతో జాతాశౌచము పోవడానికి, పిల్లవాడు పుట్టడం వల్ల వచ్చిన అశౌచం పోవడానికి, పైగా పిల్లవాడు పుట్టినప్పుడు సహజంగా వాడి శరీరం అంతా మకిలం ఉంటుంది కనుక ఆ మాయ అవి పోవడానికి వేడి నీళ్లతో స్నానం చేయించాలి. దీనివల్ల ఏమవుతుంది? ఈ వేడి నీళ్లతో, ఆ వేడి నీళ్లు కూడా మురికి నీళ్లు లేకుండా ఉన్నటువంటి నీళ్లతో స్నానం చేయిస్తే జాతాశౌచం తొలగుతుందిట, శరీర శుద్ధి, శరీరానికి ఉన్న బ్యాక్టీరియా మలినం తొలగుతుంది. జాతాశౌచ శుద్ధికి, శరీర శుద్ధికి ఉత్తమ జలాలతో స్నానం చేయించాలి. ముందు పవిత్ర జలాలు, గంగానది వంటి జలాలు, ఆ తర్వాత శుచి స్నానం చేయించాలి. ఇక మూడవది, జాతకర్మాది సంస్కారములు చేయించాలి. అంటే పిల్లవాడు పుట్టగానే వాడి నక్షత్రం ఏమిటో వెంటనే చూడాలట, ఆన్ ది స్పాట్. దానికి ప్రాయశ్చిత్తం అప్పుడే చేయకూడదు. ముందు నక్షత్రం చూడాలి, ఘడియలు చూడాలి. ఓహో, వీడు రోహిణిలో పుట్టాడా, లేక మూలలో పుట్టాడా, లేక వీడు ఫలానా శతభిషంలో పుట్టాడా, అనురాధలో పుట్టాడా, అది తెలుసుకోవాలి. దానికి ఏమన్నా ప్రాయశ్చిత్తం ఉందేమో తెలుసుకోవడం వరకు చెయ్యాలి. దీనికి జాతకర్మాదులు అని పేరు. దీనివల్ల అపత్య శుద్ధి, సంతానం బాగుపడుతుంది. పుట్టి పుట్టగానే వాడి నక్షత్రం తెలుసుకుంటే కొంతవరకు నక్షత్ర దోషాలు పరిహారం అవుతాయి, ఆ సంతానము పవిత్రమవుతుంది. ఇంకా నాలుగవది, తపస్సు, మంత్రజపం, యజ్ఞం. ఇవి మూడు కూడా పురిటి శుద్ధి అయ్యాక చెయ్యాలి. పురిటి శుద్ధి అవ్వకుండా మాత్రం ఇవి చేయకూడదు. ఈ పిల్లవాడి పేరు మీదుగా ఎవరో ఒకళ్ళకి తపస్సు చేయమని చెప్పాలి. అనగా ఇతని శరీరాన్ని పట్టి పీడిస్తున్న గ్రహములు నశించడానికి చేసేటటువంటి కార్యక్రమం తపస్సు. రెండవది ఏమిటి? మంత్రజపం. ఒక్కొక్కప్పుడు నక్షత్రం దోషంతో ఉంటే, లేదా పేగు మెళ్ళలో వేసుకు పుడితే, ఇంకేమైనా దోషాలుంటే, ఎదురు కాళ్లతో పుడితే, కృష్ణుడు ఎదురు కాళ్లతో పుట్టాడు అండి, ముందు తలకై రాలేదు, అందుకే మేనమావ గండం ఎగిరిపోయాడు ఆయన, అసలు రహస్యం అది. కాబట్టి ఇందుకు చెప్పొచ్చేది అంటే అలాంటప్పుడు ఈ మంత్ర జపాలు చేయించాలి పురోహితులు వరించి. ఆ తర్వాత యజ్ఞం చేయించాలి. దానికి జాత యజ్ఞము అని పేరు అన్నమాట. పిల్లవాడు పుట్టిన 10వ రోజున ఇవన్నీ చెయ్యాలి. దీనివల్ల ఇంట్లో ఉన్న దేవతలంతా శుద్ధి అవుతారు. ఇంట్లో పూజామందిరం ఉందిగా, ఆ పూజామందిరం పిల్లవాడు పుట్టిన రోజు నుంచి 10 రోజుల పాటు అశుచిగా ఉంటుంది. 10వ రోజుతో ఈ యజ్ఞం, ఈ జపం, తపస్సు చేయిస్తే గృహదేవత శుద్ధి అవుతుంది, ఇంట్లోకి దేవతలు వస్తారు. మీకు ఇక్కడ ఇంకో రహస్యం కూడా చెప్పాలి. ఈ 10 రోజులు పిల్లవాడి యొక్క అశుచి ఉండడం వల్ల ఆ ఇంట్లో ఉన్న దేవతలంతా తమ శక్తులు ఉపసంహరించుకుని వెళ్ళిపోతారట. ఇంట్లో శ్రీచక్రం ఉంది, అందులో దేవత ఉండదు, వెళ్ళిపోతుంది. ఇంట్లో శాలగ్రామం ఉన్నది, విష్ణు ఉండడు, వెళ్ళిపోతాడు అందులోంచి. శివలింగం ఉన్నది, శివశక్తి ఉండదు, ఉట్టి రాయే ఉంటుంది శివలింగం. అలాగే ఉత్తి రాయే ఉంటుంది శాలగ్రామంలో. అమ్మవారి విగ్రహంలో విగ్రహమే తప్ప అమ్మ ఉండదు. మళ్ళీ ఎప్పుడు వస్తారు వీళ్ళంతా? 10వ రోజు గనక ఈ జపం చేయిస్తే అప్పుడు వస్తారు. అందుకని జపతపాలు చేయించాలి, నక్షత్ర జపం అందుకు చేయించాలి, గృహశుద్ధి చేయించాలి. చేయిస్తే వెళ్ళిపోయిన దేవతలంతా మళ్ళీ వస్తారు. అందుకని దీనికి గృహదేవత శుద్ధి. ఒకటి స్థలభాండ శుద్ధి, 2 జాతాశౌచ శుద్ధి, 3 అపత్య శుద్ధి, 4 గృహదేవత శుద్ధి. 5వది ఇప్పుడు దానము చెయ్యాలి. దానం అనేది పుట్టినప్పటి నుంచి 10 రోజుల్లో ఎప్పుడైనా చెయ్యొచ్చు. ఆవులని లేదా బంగారాన్ని, వస్త్రాలని దానం చేస్తే అప్పుడు ఇంట్లో ఉన్న పశువులు శుద్ధి అవుతాయి. ఇళ్లలో రకరకాల పశువులు పెంచుతున్నాం కదా, చాలామంది ఆవులను పెంచేవాళ్ళు, గేదెల్ని పెంచేవాళ్ళు, కుక్కలను పెంచేవాళ్ళు, పిల్లుల్ని పెంచేవాళ్ళు, గొర్రెల్ని పెంచేవాళ్ళు, మేకల్ని పెంచేవాళ్ళు, కోళ్ళు పెంచేవాళ్ళు, ఇలా ఈ జంతువులన్నీ కూడా శుద్ధి అవుతాయి ఎప్పుడు దానము చెయ్యడం వల్ల. దాంతోపాటుగా పిల్లాడు పుట్టి పుట్టగానే, లేక పిల్ల పుట్టి పుట్టగానే ఇంట్లో ఉన్న బంగారం అంతా అశుచి అయిపోతుంది. ఆ బంగారాన్ని వాడితే భవిష్యత్తులో వీడి కొంప ముంచుతుంది, వీడికి ప్రమాదం తెచ్చిపెడుతుంది. దానం చేయగానే ఈ ఇంట్లో ఉన్న బంగారం కూడా శుద్ధి అయిపోతుంది. మన బంగారం, మన సొంత బంగారం పిల్లలు పుట్టగానే లేక ఎవరైనా చచ్చిపోతే అశుచిలోకి ఎడతాయి. అందుకే ఆఖరి స్థలశుద్ధి చేస్తారు, దానం చేయిస్తారు. ఈ దానం చేయించడం వల్ల మన పశువులు, మన బంగారం, మన గోవులు, ఆఖరికి ధనధాన్యాలు కూడా శుద్ధి అవుతాయి. ఇంట్లో ఉన్న డబ్బు కూడా అశుచి అవుతుందండి, ధాన్యం కూడా వ్యర్థం అవుతుందిట. అందుకే పూర్వం మైలు వచ్చిన వాడి ఇంట్లో అన్నం తినేవారు కాదు, కారణం అదే. జాతాశౌచం, మృతాశౌచములు వస్తే లోపల ఉన్న ధాన్యానికి అపవిత్రత వస్తుంది. 10వ రోజు దానం చేయగానే ఈ ధాన్యానికి శుద్ధి వస్తుంది. ద్రవ్యముతో మాత్రమే ధాన్య శుద్ధి ఏర్పడుతుంది. అప్పుడు ఆ ధాన్యం ఇతరులకి తమకి పనికొస్తుంది. కాబట్టి ఐదవది దానం చెయ్యాలి. ఆరవది సంతుష్టి పొందాలట. ఐదు వరకు మన చేతిలో పనులు ఏమిటది? పవిత్ర జలాలు, తర్వాత జలశుద్ధి, జాతకర్మాది సంస్కారాలు, నాలుగోది తపస్సు, మంత్రజపం, యజ్ఞం, ఐదవది దానం, ఆరవది ఒకటి ఉన్నది అది మనల్ని బాగా శుద్ధి చేస్తుంది, అది సంతోషం. అంటే ఇంట్లో ఎవరైనా చచ్చిపోయినా లేక ఎవరైనా పుట్టినా ఎప్పుడు కూడా ఎక్కువ ఏడవకుండా సాధ్యమైనంత వరకు ఎవరైనా శరీరం విడిచిపెడితే మహాత్ములు వాళ్ళు స్వర్గానికి వెళ్ళాలి అని సంతోషించాలట. కష్టమే కానీ తప్పదు, సంతుష్టి పొందాలి. అలాగే పుడితే సంతోషించాలి. ఈ మాట ఎందుకంటున్నాడో తెలుసా? కొందరు మగపిల్లలు పుడితే సంతోషిస్తారు, ఆడపిల్ల పుడితే ఏడుస్తూ కూర్చుంటారు. అప్పుడు సంతుష్టి లేకపోతే ఏమవుతుంది? మొత్తం మనస్సు నాశనమైపోయి వీడికి వంశం దెబ్బతింటుంది. లేదా కొంతమందికి ఆడపిల్ల పుడితే ఆనందం, మగపిల్లలు పుడితే బాధ. ఆ ఏడుపు ఉండకూడదు. ఎవరు పుట్టినా ఇది పరమాత్మ ఇచ్చిన ప్రసాదం అనుకుని సంతోషంగా ఉంటే దానివల్ల మనశ్శుద్ధి కలుగుతుంది. ఈ ఆరు శుద్ధులు అయ్యాక ఏడవదైన ఒక ఉత్తమ శుద్ధి ఉన్నది, అది ఆత్మశుద్ధి. ఆత్మశుద్ధి ఎలా వస్తుంది? జ్ఞానం వల్ల వస్తుంది, ఆత్మవిద్య వల్ల వస్తుంది, మహాత్ముల యొక్క సంసర్గం వల్ల వస్తుంది. ఆత్మశుద్ధి ఒకటి వస్తే ఈ పైన ఉన్నవన్నీ పవిత్రమైపోతాయి. కాబట్టి ఈ శుద్ధులు కావాలి. ఇవన్నీ జరిపించేటండి నందుడు. స్పష్టంగా వ్యాసులవారు చెప్పారు ఈ శుద్ధులన్నీ జరిగాయని ఒక్కే ఒక్క శ్లోకంలో ఇవన్నీ జరిపించాడు. అవి జరుపుతున్నది మొదటి రోజు నుంచి పదో రోజు వరకు రోజు జరిగాయి. మొదటి రోజు మాత్రం ముందు జలశుద్ధి జరగాలి, పవిత్ర జలాలు జల్లించాలి, తర్వాత పిల్లవాడికి స్నానం చేయించాలి. శరీర శుద్ధి, ఇంటి శుద్ధి. ఇంటి శుద్ధి అయ్యింది, ఇప్పుడు పిల్లవాడికి స్నానం చేయించాలి. ఈ స్నానం చేయించడానికి పోటీ పడిపోయారట ఆడవాళ్ళంతా. నేనే చేయిస్తా అంటే నేనే చేయిస్తానని. ఒక్క పిల్లవాడికి ఎంతమంది ఎలా స్నానం చేయిస్తారు? అందుకని యశోద ఏముందంటే నా పిల్లాన్ని నా ఒళ్ళోనే పడుకోబెడతాను, మీరు అందరూ పొట్ట మీద నెత్తి మీద పోసేయకండి, మళ్ళీ ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు. బొద్ద మీద దోశలతో నీళ్లు పట్టుకొచ్చి వేడి నీళ్లు కొంచెం గోరువెచ్చగా, మరీ ఎక్కువ వేడిగా పోయకండి అమ్మా, ఇప్పుడే పుట్టాడే, మీ అందరికీ అవకాశం ఇస్తాను అని అభిమానంతో ఓ దోశడు నీళ్లు పోయేమందుట. అందరూ వచ్చి పిల్లవాడికి పురిటి స్నానం చేయించేటప్పుడు తలకో దోశడు పొట్ట మీద పోశారు. ఆయన తట్టుకున్నాడు, మీరు మిగతా ఇతరులు ఇళ్ళకి వెళ్ళి తలకో దోశడు పోశారంటే ఈనాటి పిల్లలు తట్టుకోలేరు. ఏమి లీలలండి ఆయనవి. చూస్తూ ఉంటే వింటూ ఉంటే శరీరం గగురుపాటు గురవుతుంది అనమాట. ఆ మహాత్ముడి మీద నీళ్లు పోశారట వాళ్ళు. ఆయన ఎటువంటి వాడు? ఆయన సమస్త లోకాల్ని రక్షించేవాడు. అసలు ఆయన ఉండేదే పాల సముద్రంలో నీటిలో. పళ్ళుతో యముల జగముల పళ్ళుతో యములందు ముంచి భాసిల్లెడియా పలుదోయగాడు వల్లవ లలనా కర్రతో యముల వల్లవ లలనా కర్రతో యముల చలంగుతు తడియు. ప్రపంచ ప్రళయకాలంలో లోకాలన్నిటినీ నీటిలో ముంచుతాడు, నీళ్లలో ములిగిన వాళ్ళని ఉద్ధరిస్తాడు, సంసారమనే సాగరంలో ఈ నీళ్లలో ఈ దేవాళ్ళని పైకి తీసుకొస్తాడు, తానెప్పుడూ నీళ్లలో పడుకుని నిద్రపోతాడు. అసలు ఉండేదే నీళ్లలో, పుట్టింది నీళ్లలో, పెరిగింది నీళ్లలో, అయినా నీళ్ల మొహం ఎరగినట్టుగా ఇప్పుడు ఆయన పురిటి స్నానం చేయించుకుంటూ వల్లవ లలనా కరతోయముల చలంగుచు తడియున్. గోపికా స్త్రీలందరూ చేతులతో నీళ్లు పోస్తూ ఉంటే, కరతోయం అంటే చేతి నీళ్లు, చేతులతో ఇలా దోశలతో నీళ్లు పోస్తూ ఉంటే ఆ నీళ్లతో తడిసి ఓహో నీళ్లు పోశారా అని ఇలా చేయి శరీరం కదులుస్తున్నట్ట. నీళ్లు పడితే పులకించి ఆ పులకింతను చూపిస్తున్నాడు. చిన్నపిల్లలు పులకింతను చూపించరు, ఆ పులకింతను కూడా ఇలా ఇలా బొజ్జ కదిపి చూపిస్తున్నట్ట. ఆయన వాళ్ళకి మతిపోయింది, మనం నీళ్లు పోస్తే కదిలాడో, ఇదిగో నేను పోస్తేనే కదిలాడు అంది ఒక ఆవిడ. నీ మొహం నేను పోసినప్పుడు కదిలాడు అంది ఒక ఆవిడ. నిజానికి అందరూ నిజమే చెప్పారు, ఎవరి మొహం ఏమో తెలియదు కానీ అందరూ పోసిన నీళ్లకి ఆయన సంతోషించి ఎంతమందికి ఏకకాలంలో సంతోషం ఇచ్చాడు. ఎవరికి వాళ్ళే, నేను పోస్తేనే ఆయన కదిలాడు, నీ నీళ్ళకి కదలలేదమ్మా, నా నీళ్ళకే కదిలాడు అన్నది ఒక ఆవిడ, కాదన్నది ఒక ఆవిడ. ఎందుకంటే ఇతరులు నీళ్లు పోస్తున్నప్పుడు వీళ్ళకి తెలియటం లేదు, ఆ పోసిన ఆవిడికి మాత్రమే ఆ స్పందన తెలుస్తోంది. అందువల్ల ఎవరికి వారికే స్పందన ఇచ్చాడు ఆయన. ఇక పాపనికి నూనె తల ఎంటి, నెత్తి మీద కొంచెం నూనె పోశారట, సంపంగి నూనె, వాసన నూనె, ఆ నూనె ఈ నూనె బాగా పట్టించారు. పసుపు పూసి ఒంటికి కాస్త పసుపు పూశారు. బొరుగాడిల్చి హరి రక్ష పొమ్మటంచు ఒక జలములొక కొన్ని చుట్టిరాజల్లి. కొన్ని నీళ్లు చేతిలోకి తీసుకుని ఆ కుర్రాడు చుట్టూ తిప్పారట. యశోద తొడల మీద పడుకున్నాడు కదా, ఆ పడుకున్న మోకాళ్ళ మీద పడుకున్న పిల్లవాడిని చుట్టూ తా నీళ్లు పట్టుకొచ్చి ఇలా తిప్పి, నాయనా ఇరుగు దిష్టి పొరుగు దిష్టి, ఆ దిష్టి, ఈ దిష్టి, ఈ ముష్టి మొదలష్టి అంతా తొలగ్గాక అని ఆ నీడు పక్కకి దిష్టి తీసి జల్లేసి హరిరక్ష పొమ్మటంచు, శ్రీహరి నిన్ను రక్షించుగాక అన్నారు. శ్రీహరికి శ్రీహరి రక్ష కావాలన్నారు వాళ్ళు. సమస్తలోక వ్యాపక అనంత స్వరూపుడైన శ్రీహరిని హరిరక్ష కలుగుగాక అన్నారట. అసలు హరిని మర్చిపోయి ఎక్కడో ఉన్నాడు హరి అనుకుని నీకు హరిరక్ష కలుగుగాక నాయన అన్నారట. ఆ తర్వాత ఏం చేశారట, తొట్లలో ఉన్నటువంటి చిన్న ఉయ్యాల తొట్టి తీసుకొచ్చి ఆ ఉయ్యాల తొట్టులో పడుకోబెట్టారు. ఉయ్యాల తొట్టులో పడుకోబెట్టి శుభ్రం చేశారు శరీరం అంతా. స్నానానంతరము చక్కగా శరీరమును మెత్తని గుడ్డతో ఒత్తి బుల్లి పట్టు గోచిగొట్టు చేయించి పెట్టుకుంది. ఆడపిల్లైనా మగపిల్లైనా సరిపోయేటట్టుగా ఆ గోచిగొట్ట పిల్లవాడికి పెట్టారు. పిల్లవాడికి ధరించి అది కూడా పట్టుగొడ్డ, మెత్తని హత్తుకుపోయే గొడ్డ, ఒంటి మీద చిన్న గొడ్డేసింది. ఆ తర్వాత అసలు పుట్టుకతో ఎంత జుట్టు ఎవరికైనా ఉంటుంది, ఎంత జుట్టు అని ఆ జుట్టు దగ్గర మళ్ళీ తడిసిన జుట్టు ఆరడం కోసం సాంబ్రాణి పొగట్టింది ఆవిడ. కృష్ణుడికి పుట్టుకతో అంత జుట్టు అనమాట, ఆయనకేమో ఎంత జుట్టు, మనకేమో తీసేస్తున్నాడు ఆయన. ఈ విధంగా ఈ జుట్టు అంతా చక్కగా సాంబ్రాణి పొగతో అలా ఆరబెట్టారట. ఇంకా ఉయ్యాల్లో పడుకున్న పిల్లవాడికి కొంచెం ఆవులింత వచ్చింది. ఆవులింతలు రావడం సహజం కదా పిల్లలకి, అందులో అప్పుడే పుట్టిన పిల్లడయ్యే, అందుకని ఆవులించగానే బుజ్జిబాబు గారికి వేడివేడి నీళ్లు పడగానే నిద్ర వస్తోంది అని అందరూ కలిసి, మేమంటే మేము ఉయ్యాలు ఊపుతాం అన్నారు. ఎంతమంది ఉయ్యాలు ఊపితే ఉయ్యాలు పడిపోతుందని బెంగ పట్టుకున్నది పాప యశోద. ఎందుకంటే బంగారంతో ఒక ఉయ్యాల తొట్టి చేసుకుందిట. ఆ తొట్టికి పూర్తిగా బంగారపు రాడ్స్ పెట్టింది పక్కన, కడ్డీలు బంగారమే, ఉయ్యాల బంగారమే, అంతా బంగారమే. ఆ బుల్లి ఉయ్యాలని మేమంతా మెల్లగా ఊపుతామమ్మా అని అందరూ కలిసి ఏం చేశారట, ఇటొక తాడు అటో తాడు కట్టి అందరూ ఒకేసారి ఊపాలంటే ఆ తాడు పట్టుకుని మెల్లిగా అండం మొదలెట్టారు. ఇలాగా గట్టిగా ఊపలేదు అండోయ్, లోపల ఉన్నది పసిపాలుడు గనక. అలా ఊపుతూ వాళ్ళు పాడారు, పాడారు అని వ్యాసుల వారు అన్నారు. మంగళ ధ్వనులతో ఆనందముగా అమృతం వంటి మధురమైన కంఠాలతో జ్వాలపాట పాడారని మాత్రమే అన్నారు. ఆ జ్వాలపాట ఏమిటో పోతరగా రహేశారు తెలుగులో. జో జో కమల దళేక్షణ, జో జో కమల దళేక్షణ, జో జో మృగరాజ మధ్య, జో జో కృష్ణ, జో జో పల్లవకర పద, జో జో పూర్ణేందువదన, జో జో అనుచుల్. వాళ్ళు ఆనందంతో, కృష్ణ తామర పువ్వులు లాంటి కళ్ళు కలిగిన వాడివి నువ్వు, నీ కళ్ళు తామర పువ్వు రేకుల్లో ఉన్నాయి, ఆ కళ్ళు మూసి నిద్రపోనాయన అన్నది ఒక ఆవిడ. సింహం నడుములాగా చక్కని సన్నని నడుము కలిగిన కృష్ణ నిద్రపో అంది ఒక ఆవిడ. కాదు కాదు అసలు ఆయన ఎవరితో పోల్చకూడదు, కృష్ణుడు అంటే కృష్ణుడే అని ఒక ఆవిడ, పడుకోనాయన అంది. మరొక ఆవిడ అంది, ఆ అరికాళ్ళు చూడండి ఎంత కోమలంగా, అప్పుడే పుట్టిన చిగుళ్ళల్లో ఉన్నాయి, తామర పువ్వు రేకుల్లో ఉన్నాయి, ఆ అరికాళ్ళల్లో శంఖం, చక్రం, గద, పద్మం, అంకుశం ఇవన్నీ ఉన్నాయి, ఇన్ని శుభలక్షణములు కలిగిన మృదువైన పాదములైనవి అని, పల్లవముల వంటి పాదములు కలిగిన కృష్ణ నిద్రపోనాయన అంది ఒక ఆవిడ. ఆ పాదం దగ్గరకు వచ్చి ముద్దు పెట్టేసుకుంది అనమాట ఆవిడ, ఆనందం తట్టుకోలేక. అబ్బే ఇప్పుడు ముద్దు పెట్టుకుంటే ఉలిక్కి పడతాడు పిల్లాడు నిద్రవడు అని ఇంకొక ఆవిడ ఆవిడ పక్కకు లాగిందిట. ఇంకొక ఆవిడ ఉంది, పూర్ణ చంద్రబింబంలా ఉంది ఆ ముఖం, అప్పుడే పుట్టిన పిల్లవాడి ముఖం కూడా చంద్రబింబంలాగా, అది కూడా మామూలు చంద్రబింబం కాదు, తూర్పు దిక్కున పూర్ణిమనాడు ఉదయించిన చంద్రబింబమా అన్నట్టుగా గుండ్రంగా చక్కగా కాంతితో ఉన్నది. అటువంటి కృష్ణ నిద్రపో అని, జో 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 అచ్యుతానంత జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద, జో జో అని వాళ్ళంతా జ్వాలపాట పాడుతూ ఉంటే హాయిగా నిద్రపోయాడు ఆయన. లోకములు నిదురవోవగా జో కొట్టుచు నిదురవోని శుభగుడు రమణుల్ జో కొట్టి పాడ, నిదురంగై కొను క్రియ నోరకుండె కను తెరవకయున్. లోకాలన్నీ నిద్రపోయినా అంటే అందరూ దీర్ఘ నిద్రలోకి వెళ్ళిపోయినా తాను మాత్రం నిద్రపోకుండా తాను కన్ను మూస్తే లోకములు నశించిపోతాయి కనుక ఎప్పుడూ లోకాలని తన మూడు దృష్టిలతో చూసే పరమాత్మ,
అసలు నిరంతర నిర్నిద్రుడు. ఇప్పుడు ఈ ఆడవాళ్ళంతా నిద్రపో జో జో అని పాడుతూ ఉంటే వాళ్ళ జోలపాట విని తన్మయత్వంతో నిద్రపోతున్నట్టుగా కళ్ళు మూసుకుని కళ్ళు తెరవక నటిస్తున్నాడు నిద్రనాయన. ఎంత చిత్రం! ఏనాడు నిద్రపోని పరమాత్మ ఇప్పుడు ఆడవాళ్ల కోసం కళ్ళు మూసుకుని నిద్రపోవడం మొదలుపెట్టాడు. నేను జోలపాట పట్టుతూ ఉంటే కొంతమంది వెనకాత నిద్రపోతున్నారు, మరి పాటలో ఉందో లేకపోతే ఘట్టంలో ఉందో కానీ.
ఏ బాముగలుగక ఏ పారు గట్టికి, ఏ బాముగలుగక ఏ పారు గట్టికి, పశుల కాపరి ఎంట బాము కలిగే, ఏ కర్మములు లేక ఎసగు చక్కటికి నీ, ఏ కర్మములు లేక ఎసగు చక్కటికి నీ జాత కర్మంబులు సంభవించే, ఏ హాని వృద్ధులు ఎరుగని బ్రహ్మంబు పొదిగిటిలో వృద్ధి పొందదొచ్చే, ఏ తపములనైనా ఎలమి పండని పంట వల్లవి జనముల వాడపండే, ఎట్టి వారికైనా ఏకాంతులకునైనా కానరాని ఎట్టి మానమూర్తి వల్లవి జనముల వాడబండే.
ఏమి యోగం పట్టిందో ఆ వ్రేపల్లి వాళ్ళకి. అసలు జన్మమే లేనివాడు ఆయన. బాము అంటే భవము, పుట్టుక. పుట్టుక లేనివాడు ఇవాళ వరేపల్లెలో పశువుల కాపరి ఇంట్లో జన్మన ఎత్తాడు, జన్మించాడు. జన్మ మెరగని అభవుడు ఆ గోపాలకుడి ఇంటిలో భవమును పొందినట్టు నటిస్తున్నాడు. హాని వృద్ధి లేనివాడు ఆయన. మనం అంటే కొంతకాలం పెరుగుతాం, ఆ తర్వాత తరిగిపోతాం, నశిస్తాం. ఇలా పుట్టడం, పెరగడం, నశించిపోవడం అనే అవిద్య లేని పరమాత్మ వాళ్ళు కౌగిలించుకుంటూ ఉంటే ఆ పరబ్రహ్మ కూడా పెరగడం, ఆనందం చూపించడం వంటివి చూపిస్తున్నాడు. ఎంత తపస్సు చేసినా ఎవ్వరికీ ఎప్పుడూ ప్రత్యక్షం కాని ఆయన ఇవాళ ఆ వ్రేపల్లెలో ఉన్న వాళ్ళ పంట పండి అక్కడ ప్రత్యక్షమై వారందరినీ తన చూపులతో ఆకట్టుకుని బ్రహ్మానంద భరితుల్ని చేస్తున్నాడు. ఏనాడు ఆయన కాళ్ళు చూసి ఎరగని వాళ్ళు ఆయన కాళ్ళు ముద్దు పెట్టుకుంటున్నారు. ఏనాడు ఆయన నాభిస్థానాన్ని చూచి ఎరగని వాళ్ళు, ఆయన నాభి చూడడం అంటే బ్రహ్మని చూడడం అన్నమాట, సృష్టి చూడడం, అలా చూసి ఎరగని వాళ్ళు ఆ బొడ్డు మీద నీళ్లు పోసి బిడ్డ అనుకుని ఆడుకోగలుగుతున్నారు. ఆయన వస్త్రం అంటే ఎవరికీ తెలియదు, అటువంటిది ఆయనకి వస్త్రం కట్టగలుగుతున్నారు. ఆయన నిద్రను ఎవరూ చూచిన వాళ్ళు లేరు, ఆయన్ని ఉయ్యాల తొట్టిలో పెట్టి ఊపుతున్నారు. ఏ చదువులలో కూడా మనం పొందలేని బ్రహ్మానందం ఆయన అవయవాల్లో చూచి ఆనందాన్ని పొందుతున్నారు. ఎన్ని చదివితే ఆయన అవయవాలను చూడగలుగుతాం. ఆ అవయవాల్లో ప్రతి అవయవం ఒక్కొక్క విద్యని మనకి ప్రదర్శిస్తున్నదట. వేదాంత విద్యా రహస్యం అది. అటువంటి రహస్యాన్ని చూచి తిలకించి పులకించిపోతున్నారు గోపికలు. వాళ్ళదా భాగ్యం, మనదా అన్నాడు ఆయన. ఆ క్షణంలోనే క్షణానికి ఒక రకంగా కనపడేవాడు ఆయన. ఈ క్షణం ఒక రకంగా, మరు క్షణంలో మరో రకంగా కనపడేవాడు ఆయన.
చెయుల్ సేయుతరిల్ విధాత కరణిల్ చెన్నొందు సంతోష దృష్టియుతుండై నగుతున్ జనార్దనుని మాడ్కింబుల్చు రోషించి యున్న యడం రుద్రుని భంగి నొప్పును సుఖానందం బును బొంది తన్మయుడై బ్రహ్మము భాతి బాలుడమరు బాహుళ్య బాల్యము బునల్.
ఆ పరమ పవిత్ర బాల్యంలో ఆయన చేతులెల్లా తిప్పుతూ చేష్టలు చేసేవాడు. ఉయ్యాల్లో చేష్టలు చేసి ఆటలాడాడు. ఆ ఆటలాడుతూ ఉంటే సృష్టి చేస్తున్న బ్రహ్మలా కనబడ్డాడు. ఆయన ఆటలు సృష్టి చేస్తున్నట్టు కనబడ్డాయి. ఆ సమయంలో ఆయన సృష్టికర్త అయిన విధాత బ్రహ్మలా ఉన్నాడు. అంతలోనే సంతోషంతో నోరు తెరిచి బోసినోరుతో నవ్వేవాడు. అలా సంతోషిస్తున్నప్పుడు ఎలా ఉండేవాట, జనార్దనుడు విష్ణువులా కనపడేవాడు. తల్లి పాలివ్వడం ఒక్క క్షణం ఆలస్యం చేస్తే అని పెదవులు కొరికి కోపించేవాడు. అలా రోషించినప్పుడు రుద్రుడిలా కనపడేవాడు. మళ్ళీ అంతలో ఉండే సుఖానందంతో తన్మయత్వంతో తలూపేవాడు. అప్పుడు త్రిమూర్తులకు అతీతమైన పరబ్రహ్మము వలె కనబడేవాడు. ఈ విధంగా బ్రహ్మ నేనే, విష్ణువు నేనే, శివుడు నేనే, వీరి ముగ్గురికి అతీతమైన పరబ్రహ్మమును నేనే, అసలు నాకు గుణరూప కర్మములు లేవంటూ ఉయ్యాల తొట్టిలో ఉండి వారికి చూపిస్తున్నట్ట. ఈ విధంగా ఏకకాలంలోనే పరబ్రహ్మముగా కనపడుతున్నాడు. ఆ వల్లవీ జనాలకి, ఆ గోపికలకి, గోపాలకులకి పూర్వజన్మ సుకృతం పెరిగిపోయి ఆ రూపంలో ఆ బ్రహ్మమును చూచి, భూరి పరబ్రహ్మమును చూచి సుఖించి తరించిపోతున్నారు వాళ్ళు. ఈలోపు నందుడు, పిల్లవాడు పుట్టిన వెంటనే మనం చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. అదేమిటి? కంసుడికి నేను సామంతరాజుని, ప్రతి సంవత్సరం అతనికి కప్పం కట్టాలి. నేను పిల్లవాడు పుట్టాడు కదా, 10వ రోజు దాకా ఆగుతాను అని అన్నానంటే కంసుడికి ఆగ్రహం కలుగుతుంది. కాబట్టి ఇలాంటప్పుడు కప్పం తప్పక కట్టాలి, లేకపోతే రాజాగ్రహానికి గురవుతామనుకుని పిల్లవాడు పుట్టిన 2వ రోజునే మహావేగముగా తన భటులందరినీ వెంట పెట్టుకుని, కొంతమందిని మాత్రం గోకులాన్ని రక్షించడానికి మంచి బలమైన వాళ్ళని అట్టే పెట్టి, మీరు గోకులాన్ని రక్షించండి, అందులో పిల్లాన్ని జాగ్రత్తగా కాపాడండి అని చెప్పి, మరి కొంతమంది ఏమన్నాడు, మనందరం మన సంపదలు తీసుకుని మహారాజు కంసుడికి కట్టవలసినటువంటి ఆదాయ పన్ను కడదాం. ప్రతి సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ సమయానికి కట్టకపోతే మళ్ళీ లేనిపోను కూడా వాడు జైలు శిక్ష వేస్తాడు, కాబట్టి వెళ్ళిపోదామని వీరందరినీ సిద్ధం చేసుకుని బయలుదేరాడు. ఎడ్ల బళ్ళల్లో కాలినడకన వీరంతా కలిసి ఆవుపాలు, పెరుగులు, మేగడలు, మంచి కాచిన నేతులు, పచ్చగడ్డి, ఎండుగడ్డి, ఈ గడ్డి అంతా అక్కడ కంసుడి దగ్గర ఉండేటటువంటి ఆవులకి, వాటికి, గుర్రాలకి, అక్కడ ఉండేటటువంటి ఏనుగులకి, వీటికి మేపడానికి అనమాట. దాంతోపాటు కొంత గడ్డి కాస్త కంసుడికి కూడా పెట్టడానికి. మొత్తం మీద ఎండుగడ్డి, పచ్చగడ్డి, ఇటువంటివి, ఉలవలు, పెసలు, అడవుల్లో పుట్టే చింతపండులు, ధాన్యాదులు, వీళ్ళ దగ్గర ఉన్న కొన్ని నగలు, ఇలాంటివన్నీ మొత్తం మీద అటవీ సంపదలన్నీ ప్రతి సంవత్సరం ఎంతనో ఒక నియమం ఉన్నది. ఆ నియమం ప్రకారం బళ్ళకెత్తించి బయలుదేరారు. చాలా వేగంగా వీళ్ళు రేపల్లె నుంచి మధురానగరం చేరారు. చేరగానే కంస మహారాజు గారికి వినయంగా నమస్కరించి, ఇదిగో ప్రతి సంవత్సరం కంటే కొంచెం ఎక్కువే తెచ్చాను, పన్ను తక్కువ తేలేదని చెప్పగానే వాడు సంతోషించాడు. ఏటేటా పెట్టే అరి పెట్టాడు. పిల్లాడు పుట్టిన విషయం మాత్రం చెప్పలేదు, ఎందుకైనా మంచిదని కొంచెం జాగ్రత్త పడ్డాడు. వాడేదో తెలుసుకోవడం వేరు, మనం ఎందుకు కలుక్కోవడం అనవసరంగా. అందుకని కిక్కును మరకుండా అక్కడి నుంచి ఏం చేశాట, వసుదేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎంత తొందరగా పన్ను కట్టి వాడి దగ్గర నుంచి బయటపడిపోదామా అనుకునేవాట ఆయన. పాపాత్మల దగ్గర ఎక్కువసేపు ఉండకూడదు, వాడి దగ్గర ఎక్కువసేపు ఉంటే సుఖం ఉండదు. అందుకని వాడితో పని ఏముంది మనకి, కేవలం వాడు ఒక రాజు, నేను సామంతుణ్ణి, వాడికి పన్ను కట్టాలి, కట్టాక ఇంక అక్కడ ఉండకూడదట. కొన్ని డిపార్ట్మెంట్లతో ఎక్కువ స్నేహం మంచిది కాదండి. అందుకని వెంటనే దండం పెట్టేసి అక్కడి నుంచి బయలుదేరాడు. బయలుదేరడం ఈయన ఉద్దేశం ఏంటో తెలుసా, అసలు ఈ పన్ను కట్టడం అనేది ఒక వంక, ప్రధాన ఉద్దేశం వసుదేవుణ్ణి చూడాలి, తనకి కొడుకు పుట్టిన విషయము చెప్పాలి. రెండవది, ఈ మధ్యనే కదా ఆయన బయటకు వచ్చాడు మరి చెరసాలలోంచి, అందువల్ల చాలా కాలం అయింది ఆయన చూడాలి, కనుక చూచి ఆయన ఆశీర్వచనం పొందుదాం. నా బిడ్డకి వసుదేవుడు ఆశీర్వచనం కావాలి, వసుదేవుడు మహాయోగి అని ఒక నమ్మకం ఉందండో అందరికీ ఆ రోజుల్లో. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళాట. దూరం నుంచి నందుడు వస్తూ ఉంటే ఆయన చూడగానే వసుదేవుడు అలా కూర్చునున్నాడు అప్పటిదాకా, పాపం నీరసంగా, ఒంట్లో ప్రాణం లేనట్లుగా. కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే పిల్లలు పోయారనే బెంగ కంటే కూడా, అయ్యో బంగారం లాంటి జగన్మాతనన్నా ఒక్కరోజు ఉంచి పూజించలేకపోయాను, పిల్లలు పోయారనే బెంగలేదు ఆయనకి, అమ్మని ఒకరోజు మా ఇంట్లో ఉంచుకుని పూజిస్తే ఎంత బాగుండేది అనిపించింది. రెండోది, కృష్ణుడు లాంటి పరమాత్మ పుట్టి కూడా దూరం అయిపోయాడు కదండి. భగవంతుడు పుట్టడం ఒక ఆనందమే, కానీ ఆయన దగ్గర పెరగట్లా ఇంకేమిటి సుఖంట, మన దగ్గర నిధి ఉంది, అనుభవించే యోగం లేదు, ఇంకెందుకు ఉపయోగం. అందుకని ఎదురుగుండా సిద్ధాన్నం ఉన్నా సిద్ధాన్నం తినలేని దౌర్భాగ్యం పట్టుకున్న వాడికి మళ్ళీ నా ఇంట పరమాత్మ పుట్టాడు కానీ ఇంకొకళ్ళ ఇంట్లో పంట అయ్యాడు, ఆయన్ని చూచి తరించలేకపోతున్నానని కొంత బెంగ పెట్టుకుని నిస్త్రాణగా ఉన్నాడు. అలా నిస్త్రాణగా నీరసంగా ఉన్న వసుదేవునికి ఎదురుగుండా వస్తున్న నందుడు కనబడగానే ప్రాణం వచ్చింది ఒక్కసారిగా. ఎంత అద్భుతంగా రాశారో తెలిసినండి అక్కడ, నందుని కనుగొని ప్రాణము పొందిన బొందియును పోలె బొలుబారుచు ఆనందాశ్రులు కడకన్నుల గ్రంథుకొనంకేలు సాచి కౌగిట చర్చ. నందుణ్ణి చూడటంతో ఆ క్షణమే ప్రాణం పోయిన శరీరములోకి ప్రాణం వస్తే శవం ఎలా కదులుతుందో అలా కదిలాడు. ఎంత మాట మాట్లాడాడు చూడండి అక్కడ. అంటే అప్పటిదాకా వసుదేవుడు ఎలా ఉన్నాడనమాట, శవంలా ఉన్నాడు, శవాకారంలో. ఇప్పుడు నందుణ్ణి చూడగానే ప్రాణం వచ్చినట్టు అయిందిట. అందుకని ప్రాణము పొందిన బొందియును పోలే, ప్రాణము తిరిగి వచ్చిన శవము వల్లే తయారయ్యాడు. ఉత్సాహంతో లేచాడు, కళ్ళ వెంబడి ఆనంద బాష్పాలు వచ్చాయి. ఒకటి, రాకరాక ఒక ధర్మాత్ముడు తన మిత్రుడు నందుడు వచ్చాడు, రెండోది తన కొడుకు దగ్గర నుంచి వచ్చాడు. ఈ రెండు కారణముల చేత రెండు కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు కారగా రెండు చేతులు అలా చాచి అమాంతంగా వెళ్ళి కౌగిలించుకున్నాడు. ఎప్పుడైనా మన ఇంటికి ఎవరైనా ఆత్మీయులు వస్తే ఇదొక ధర్మం, మనతో సమాన వయస్కులైతే కౌగిలించుకోవాలి, మనకంటే పెద్దలైతే పాద నమస్కారం చెయ్యాలి, మనకంటే చిన్నవాళ్ళైతే వాళ్ళకి మనం ఆశీర్వచనం ఇవ్వాలి. ఇది ఇంటికి వచ్చిన వాడికి ఈ ఆచరణ చేసి తీరాలట. ఏ విధమైన స్పందన లేకుండా ఉంటే అది పరమదోషం. ఉదాహరణకి మీ ఇంటి గురువుగారు వచ్చారు, వెంటనే కాళ్ళ మీద పడండి, ఆయన కాళ్ళు కడగండి, ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకోండి, పూలతో పూజించండి, ఆయన ఆశీర్వచనం తీసుకోండి పెద్దలు గనక. అదే మీ బావగారు, మీ వయస్సు వాళ్ళు, మిత్రుడో వచ్చాడు అనుకోండి, వెంటనే మిత్రుడిని రెండు చేతులు అలా చాచి కౌగిలించుకుని లోపలికి తీసుకెళ్ళాలి. మిత్రుడో మిత్రురాలో ఎవరైనా సరే. ఇక చిన్నపిల్లలైతే రా బాబురా అని రెండు అక్షతలు ఇయ్యాలి, వాడిని ఆశీర్వదించాలి. ఈ ధర్మం ఎరిగిన వాడు కాబట్టే వసుదేవుడు రెండు చేతులు చాచి నందుడు తన ఈడువాడు తనకి బావ కూడా అవుతాడు గనక అమాంతంగా కౌగిలించుకున్నాడు. వరుసకి బావైన అన్నా తమ్ముడు అని పిలుచుకునేవారటి వాళ్ళు, అన్నా అన్నా అని పిలుచుకునేవారటి వాళ్ళు, సోదర అందుకే భ్రాతరం అంటాడు సంస్కృతంలో. నిజానికి రోహిణి నందునికి సోదరి, ఆ రోహిణి వసుదేవుడికి భార్య. కాబట్టి ఇప్పుడు వసుదేవుడికి నందుడు వరుసగా ఏమవ్వాలి, బావ, అయినా సోదర అనే పిలిచేవాట. అది ఒక్కొక్క సంప్రదాయం. అందుకని కౌగిలించుకొని తీసుకొచ్చి అతనికి మంచినీళ్ళు ఇచ్చి ఆసనం మీద కూర్చోబెట్టి ఆ తర్వాత ప్రేమగా అన్నాడు, నాయన నీ ఇంట్లో వాళ్ళంతా ఎలా ఉన్నారు, ఈ మధ్యనే నీకు ఒక సంతానం కలిగిందని విన్నాను, ఆ సంతానం కలిగినప్పటి నుంచి తత ఆరభ్య నందస్య వ్రజ సర్వ సమృద్ధిమాన్ హరేహ నివాసాత్మగుణై రమాక్రీడమ అభూన్రూపాని. నందుడింటిలో కృష్ణుడు అడుగుపెట్టాడు. ఇప్పుడు కృష్ణుడు అంటే ఎవరు, సాక్షాత్తు ఆది విష్ణువు. విష్ణువు ఎక్కడుంటే అక్కడ ఆయన పాదాల దగ్గర ఎవరుంటారు, లక్ష్మి ఉంటుంది. అందుకే ఇక్కడ రమాక్రీడమ భూన్ రూప, విష్ణు వస్తే ఆయన ఒక్కడే రాడండు, కనపడకుండా ఆయనతో పాటు ఆయన పాదములను అనుసరించి లక్ష్మి వస్తుంది. దాంతో నందుడి ఇంటిలోకి కృష్ణుడు అడుగు పెట్టడంతో ఆయన పాదాలనే పట్టుకుని లక్ష్మి రావడంతో ఆ రోజు నుంచి నందగోకులం లక్ష్మీ కళతో నిండిపోయిందిట. అది ఆ శ్లోకం యొక్క అర్థం. హరేహ నివాస ఆత్మగుణై రమాక్రీడమభూన్ రూప, అంటే లక్ష్మి ఎక్కడ తాండవమాడడం మొదలెట్టింది. రమాక్రీడ అంటే లక్ష్మీ క్రీడ, లక్ష్మి ఎక్కడ తాండవమాడుతోంది. ఎందుకు లక్ష్మి తాండవమాడింది, మా ఆయన ఇక్కడుంటే నేను ఎక్కడో ఉంటానా అని ఆయనతో పాటు ఆయన పాదాలు పుచ్చుకొచ్చిందిట. అందుకని మనం విష్ణువుని పట్టుకెళ్ళాలి. కృష్ణుడు మా ఇంట్లో ఉండకూడదని ఎవరో చెప్పారండి, అందుకే గుళ్ళో పెట్టానందో ఆవిడ అంటే. ఇప్పుడు ఆ కృష్ణుడిని గెంటేస్తే అర్థం ఏమిటి, కృష్ణుడితో పాటు లక్ష్మి కూడా వెళ్ళిపోతుంది. ఎవడంటే చెప్పేవాడు అసలు నాకు ఒకసారి చాలా ఒళ్ళు మొండుతుంది అనకూడదు, కానీ అప్పుడప్పుడు కోపం కూడా వస్తుంది మాకు కూడా. ఎందుకు వస్తుంది అంటే అజ్ఞానం అనమాట, అర్థం అర్థం ఉండదు ఏం చెబుతారో తెలియదు. ఇంట్లో సాలగ్రామం ఉండకూడదు అంటాడు ఒకడు, కృష్ణుడు విగ్రహం ఉండకూడదు అన్నట్టు ఒకడు, ఎక్కడ విష్ణు ఉంటే ఎక్కడ సాలగ్రామం ఉంటే అక్కడ వాళ్లతో పాటు లక్ష్మీదేవి ఉంటుంది బాబోయని శాస్త్రములు చెబుతూ ఉంటే వద్దని చెప్పేవాడికి ఎంత దౌర్భాగ్యుడు, వాడో పాపాత్ముడు మిమ్మల్ని పాపాత్ములు చేస్తున్నారు. శివలింగం ఇంట్లో ఉండకూడదని ఒకడు అంటాట, శివలింగం ఇంట్లో ఉంటే కొన్ని కోట్ల జన్మల పాపాలు పోతాయి. కిం బహూక్తేన మునయః స్త్రీణామపి తథాన్యతః అధికారోస్తి సర్వేషాం శివలింగార్చనే ద్విజాః అని శివపురాణంలో నందీశ్వరుడు చెప్పాడు. ఎందుకయ్యా ఓ బ్రాహ్మణోత్తములారా ఇన్ని మాటలు, స్త్రీణామపి ఆడ అనే తేడా లేకుండా, మగ అనే తేడా లేకుండా అధికారోస్తి సర్వేషాం అందరికీ అధికారం ఉన్నది సమస్త ప్రాణులకి శివలింగార్చనే శివలింగార్చనము నందు. అంటే ఇంట్లో లింగం పెట్టుకుని ఆడా మగ అనే తేడా లేకుండా సమస్త ప్రాణులకి మళ్ళీ ఆడా మగ అంటే మిగతా కులాలు మతాలు తేడా వస్తాయని అధికారోస్తి సర్వేషాం అని నందీశ్వరుడు చెబితే నందీశ్వరుడు మాట కాదంటావా, అందులో ఆడవాళ్ళు భర్త లేని వాళ్ళు వెండి లింగాన్ని కానీ స్ఫటిక లింగాన్ని కానీ పూజిస్తే ఎంత మంచిదో చెప్పారు విధవలకైతే, అదే సధవలకైతే ఒక రకం చెప్పారు, ఇలా ఒక్కొక్కరికి ఒక్కో రకం చెప్పారు. అన్నీ ముట్టుకోవచ్చు, ప్రతి లింగము మన ఇంట్లో పెట్టి పూజించవచ్చు, మన వీలుని బట్టి వాటిని యథాశక్తిగా అర్చన చెయ్యండి, ఇవన్నీ ఇంట్లో ఉంటే శివలింగం ఉన్న చోట అమ్మవారుండి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది, ఈ శ్రీకృష్ణ పరమాత్మకి సంబంధించిన సాలగ్రామాదులుంటే లక్ష్మీ కటాక్షం వస్తుంది, వాటిని మీరు చేజేతులారా గుళ్లలో పారేసుకుంటే మీ ఇంట్లో ఆ రోజు నుంచి దరిద్రము లేక అశాంతి తాండవం ఆడుతుందని పురాణములన్నీ నేను ప్రామాణికంగా కంఠస్థం చేసి చేసి చెప్పి చెప్పి ధర్మ సందేహాలు సారం చెబుతున్న మాట ఇప్పుడు. అలాగే ఇప్పుడు పుష్కరాలు వస్తున్నాయి, పుష్కరాల్లో వరలక్ష్మి వ్రతం చేయకూడదని ఎవడో చెప్పాట, ఏ రోజు నాకు అవే ఫోన్లో, అసలు ఏ శాస్త్రంలో ఉందో ఒకసారి అడగండి ఒకసారి మీరు, ఫలానా గ్రంథములో ఉన్నది అంటే నేను అలాగే అనుసరిస్తాను. ఇంత స్ట్రాంగ్గా ఎందుకు చెబుతున్నానంటే ఆత్మస్థుతి కోసం కాదు,
నా పూర్వజన్మ సుకృతం వల్ల 18 పురాణాలు 18 ఉపపురాణాలు ఉపనిషత్తులు స్మృతులు తెగ చదివి 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 నాలుగు మీద పెట్టుకుని చెబుతున్న మాట ఇది. ఇవాళ అలా చెబితే కానీ మీకు అర్థం కాదు. ఇలా నేను చెప్పకపోతే మీకేంటి ప్రమాణం అడుగుతారు. అందుకని నేనేం చెప్పినా ధర్మ సందేహాల్లో ఒక ప్రమాణంగా చెబుతున్నమాట. ఏ పురాణంలో అయినా సరే ఏం చెప్పారో తెలుసా, దేవతా కార్యక్రమములు ఎప్పుడూ ఆపకూడదు. అంటే పుష్కరములు కానీ ఇంకోటి కానీ వస్తే దేవ పూజ చెయ్యాలి. మన ఇంట్లో పనులు చేసుకోవద్దన్నారు. పుష్కరం వస్తే నీ పెళ్లి చేసుకోకు. ఆ కృష్ణానదీ తీరంలో ఉన్నవాళ్ళు చేసుకోకూడదు, అది కూడా గోదావరి తీరం వాడు చేసుకోవచ్చు, అది కూడా 3 నెలలే ఆపమన్నాడు. ఇలా లేనిపోనివి సృష్టించుకుని అనవసరంగా ఒక కాంప్లికేషన్ తెచ్చుకుని వరలక్ష్మి వ్రతం మానేస్తారు 12వ తారీఖున. ఎంత నష్టం అండి, అమ్మవారి పూజ మానేస్తే అమ్మకి నష్టం కాదు మనకు కదా నష్టం. ఏం భోజనం మానేయమని చెప్పడే, పుష్కరాలు 12 రోజులు, కృష్ణానదీ తీరం వాళ్ళు అంతా అన్నం మానేయండి, సొన్నం మానేయండి, నిద్ర మానేయండి అవి చెప్పరు. అబ్బే పీకదాకా మన అన్నం తింటంట, వరలక్ష్మీదేవికి మాత్రం పాయసం పెట్టకూడదట, అక్కడ మనకు ఆయాసమా? కాబట్టి ఏమి చెయ్యకూడదు, అపవిత్ర కార్యక్రమములు చెయ్యకూడదు. సొంత పనులు మానేసుకోండి కొన్ని, ఎందుకంటే దేవతలు ఉన్నప్పుడు మన సొంత పనుల్లో పడితే బ్రహ్మోత్సవాల్లో నీ పెళ్లి పెట్టుకుంటే ఆ బ్రహ్మోత్సవం చెయ్యవు గనక వద్దని చెప్పారు దేవతలు. అంతే తప్ప ఇలాంటివి అశాస్త్రీయమైన వాటిని మనం పట్టించుకోకూడదు. కాబట్టి తప్పక గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా పరమాత్మ యొక్క దివ్య విగ్రహం ఉంటే ఆ విగ్రహాన్ని కళ్ళకద్దుకుని ఇంట్లో పెట్టుకోండి. ఆ విగ్రహం పట్టుకుని మీరాబాయి తపించిపోయింది, తులసీదాసు లాంటి వాళ్ళు తపించిపోయారు రామ విగ్రహం పెట్టుకుని, త్యాగరాజు గారు నారాముడు నారాముడు అనే విగ్రహాన్ని వాళ్ళ అన్నగారు కావేరి నదిలో పారేస్తే ఏడిస్తే ఆ విగ్రహాలు కొట్టుకొచ్చాయి. కాబట్టి విగ్రహం లేకపోతే నిగ్రహం ఉండదు. పరమాత్మ ఎప్పుడూ అన్ని చోట్ల ఉంటాడు. కాబట్టి మీ ఇంట్లో ఈ రోజు నుంచి అన్ని రకాల విగ్రహాలు పెట్టుకోండి. ఒక్క బయట ఉన్నవాళ్ళు ముట్టుకోకండి, మైలో ఉన్నవాళ్ళు ముట్టుకోకండి, అపవిత్రంగా ఎంగిల్నోటితో పూజ చేయకండి అంతే. కాస్త శ్రద్ధ పెట్టుకోలేమో మనం పెట్టుకోగలం. ఎందుకంటే ఈ శ్లోకం గుర్తుపెట్టుకోండి, తత ఆరభ్య నందస్య వ్రజ సర్వ సమృద్ధిమాన్ హరేహే నివాసాత్మగుణై రమాక్రీడమభూన్ నృప. శ్రీకృష్ణుడు ఒక్కసారి నందగోకులంలో అడుగు పెట్టడంతో ఆ రోజు నుంచి వ్రేపల్లె సర్వ సమృద్ధులతో నిండిపోయింది, సంపదలతో నిండిపోయింది. ఎందుకంటే హరి నివాస స్థానం అది. హరి ఉండడం వల్ల ఆయన పాదాలను పట్టుకుని ఆ పాదాలతో పాటు లక్ష్మీదేవి అక్కడికి అడుగు పెట్టింది. ఇప్పుడు ఆ లక్ష్మీదేవి రాకతో ఆ గోకులం కళకళలాడిపోయింది. అందువల్ల నీ గోకులం అంతా కళకళలాడుతోందా? అద్భుతమైన ప్రశ్న. అంటే నీ గోకులం సుఖంగా ఉన్నది కదా మిత్రమా, నువ్వు ఎన్నో కష్టాలు పడుతూ ఉంటే నిన్ను చూడ్డానికి రాలేకపోయాను, ఏం చేస్తాను దురదృష్టం, కానీ మానసికంగా ఎప్పుడు నీ దగ్గరే ఉన్నాను. పళ్ళు పాటుల పడు జనులకు ఇళ్ళనొక్కతో ఉండగలదే, ఎరుల వెంటను కలసి తను రాకులనియు పళ్ళు వెంటల బోవుగాక పాయకయున్నే. నంద, మనం పుట్టిన దగ్గర నుంచి ఏదో కష్టాలు కొట్టుకుపోతూనే ఉంటాం, ఎన్నో పాటలు పడే జనాలం మనం. అసలు ఈ జన్మే దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, సంసార సాగరం దుఃఖం, ఇలా ఎన్నో పాటలు పడే మనలాంటి వాళ్ళం ప్రేమ ఉన్నా ఒకచోట కలిసి ఉండలేం. మన ఇద్దరం ఎప్పుడు ఒకచోటే కలిసి ఉందాం అనుకున్నాం ఒకప్పుడు, కానీ ఏం లాభం? నేను ఇక్కడ మధురలో ఉన్నాను, నువ్వు కొన్ని కారణాంతరాల వల్ల రేపల్లెలో ఉన్నావు. పోనీ కలుసుకోగలుగుతున్నావా? అస్సలు కలుసుకోలేకపోతున్నావు. నేను ఒక కర్మ వల్ల చెరసాల్లో ఉన్నాను, నువ్వు వేరే సంసార బంధనాల్లో ఉన్నావు. కాబట్టి ఒకచోట కలిసి ఉండలేము. పలుపాటుల బడు జనులకు ఇలా ఒకచో ఉండగలది. ఏరుల వెంటం కలసి తనుమ్రానులన్నీ పలు వెంటల పోవుగాక పాయకయున్నే. కొన్ని చెట్లు ఒకచోటే పుడతాయి. ఓసారి గోదావరి నదికి వరద వచ్చిందిట, ఆ వరదలో ఈ పక్క పక్క ఉన్న చెట్లన్నీ కొట్టుకుపోవడం మొదలెట్టాయి. అప్పుడు ఆ చెట్లు అనుకున్నాయి, మనం పక్క పక్కనే పుట్టాం కదా, యావత్ జీవితం కలిసి ఉండాలని ఒట్టెట్టుకున్నాం కదా, నీళ్లలో కలిసి ఉందాం అనుకున్నాయిట. ఇంతలో ఒక కెరటం ఓ చెట్టును ఒక పక్కకు లాక్కుపోయింది, మరో చెట్టు మరో పక్కకు పోయింది, ఒక చెట్టు కాలి ఊడిదైపోయింది ఎవడింట్లోనో కట్టెలుగా మారి, ఒక చెట్టు ఇలా కలపోయింది, ఒక చెట్టు కుళ్ళిపోయింది. ఇలా చెట్లన్నీ కలిసి వెళ్లాలనుకుంటాయి, కానీ కర్రలన్నీ కలిసి వెళ్ళగలవా? ఎట్లో పడి కొట్టుకుపోయే చెట్లు దేని దారినవి పోతాయి. ఈ సంసారమే ఒక పెద్ద నది, ఈ ప్రవాహంలో కొట్టుకుపోతున్న కర్రలం ఇది కూడా కష్టమే తెలుసా, అందుకే కాష్టం కాలిందే అంటారు. ఈ శరీరాన్ని కూడా కర్రతో పోలుస్తారు. ఈ కాష్టాలన్నీ ఓ చోట కలిసి ఉండగలవా? నువ్వో చోట, నేనో చోట, భార్య చోట, భర్తో చోట, నువ్వక్కడా నేనిక్కడా ఇంక కలిసేదెక్కడో నువ్వక్కడా నేనిక్కడా అని జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది. అది తప్పదు కాబట్టి మనం దాన్ని దిగమింగుకోవాలి. ఇక నీ ఐశ్వర్యం ఎలా ఉన్నది, అభివృద్ధి ఎలా ఉన్నది. ఎలాగో కొడుకు పుట్టాడు కాబట్టి ఇక్కడ ఆనందమే ఉంటుంది. ఎంత అదృష్టవంతుడు అయ్యా నందుడా. సంతతి లేదని ఎడు ఘన చింతనముల మునిగి ముదిసి చిక్కిన నీకు సంతతి కలిగను భాగ్యము. సంతతిహీనునికి సౌఖ్య సంతతి కలదే. సంతానం లేనివాడికి సుఖం ఉండదని శాస్త్రం. సంతానం లేదు బాబోయ్ అని అలమటించిపోతున్న నీకు ఇంతకాలానికి ఒక సంతానం కలిగింది. ఆ పుట్టినవాడు కూడా చాలా అందంగా ఉన్నాడని చూచాయిగా విన్నాను. నిజానికి చూచాయిగా వినడం కాదు, చూశాడు. ఆ మాట అనకూడదు కనుక ఇప్పుడు విన్నాను. కర్ణాకర్ణిగా చాలా అందమైన కొడుకు పుట్టేట భాగ్యం. సంతానం లేనివాడికి సౌఖ్యం లేదంటారు. అటువంటిది మంచి కొడుకు లేకలేక నీకోసం పుట్టేట. అంత అదృష్టవంతుడు అయ్యా. నాకు పుట్టారు పిల్లలు అంతా చచ్చిపోయారు. ఎవడో ఒకడైనా నా పిల్లల్లో బతకపోతాడా అని నా ఆశ. అంటే బతికాడని చెప్పకుండా అలా చెబుతున్నాడు ఆయన. పొడగంటి నిన్ను బ్రతికితి గడచితి ఆపదలని. ఇంకా ఇప్పుడు నిన్ను చూచాను, నాకు శాంతి లభించింది, నా ఆపదలు తొలగినట్టే. ఎందుకంటే నీ దగ్గర కాసేపు నిలబడితే ఎందుకో నాకు పోయిన కొడుకులంతా నీ దగ్గరే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఆ ఆనందంతో బతుకుతున్నాను నేను. సరే ఇప్పుడు నీ వ్యాపారం ఎలా ఉన్నది, నీ వ్యవసాయం ఎలా ఉన్నది, గో సంరక్షణ ఎలా ఉన్నది. పలు రోగం బుల్ల పొందకున్నవి పశులు. వచ్చినవాడు పశువులు కాపరు కదా, ఎవరిని ఎలా ప్రశ్నించాలో బాగా ఎరిగిన జ్ఞాని వసుదేవుడు. పద్మాకర్ గారు రాగానే ఏమండి మీ పురాణాలు బాగున్నాయని అడగాలి కానీ, ఏమండి మీ కారు బాగుందా అంటే కారు గురించి ఎందుకు వాడికి, కారు డ్రైవర్ని కారు గురించి అడగాలి, పద్మాకర్ గారిని పురాణం గురించి అడగాలి. మీలాంటి వాళ్ళని ఏమండి సాయంకాలం 6:30కి రోజు హరిగారు పురాణాలు చెప్పిస్తున్నారని అడగాలి. పౌరాణికులు వింటారు కనుక మీరు వచ్చి పాపం. కాబట్టి వారి వారి వృత్తికి తగిన ప్రశ్న వేస్తే అవతల వాళ్ళకి ఆనందం కలుగుతుందిట. అందుకని పశువులని సంరక్షణ చెయ్యటం నీ వృత్తి. నీ పశువులు రోగములు లేకుండా ఆరోగ్యంగా ఉన్నాయా, పశువులకి ఎప్పటికప్పుడు చికిత్స చేయిస్తున్నావు కదా. పాలిచ్చునే ధేనువుల్ ఆవులు బాగా పాలిస్తున్నాయా. కొల్లకుల్ వాగులు వారి పూరితములే. పశువుల్ని పెంచాలంటే నీళ్లు బాగా ఉండాలి. కాబట్టి మీ వ్రేపల్లె చుట్టుపక్కల ఉన్న చెరువులు వాగులు యమునా నది ఇవన్నీ సమృద్ధిగా జలముతో ఉన్నాయా, జల సమృద్ధి ఉన్నదా లేదా. ఎప్పుడైనా రాజధాని ఎప్పుడు కూడా జలం పక్కనుంటే మంచిది గనక. గోష్ఠ ప్రదేశంబులన్ పులులు దువ్వులు సంచరింపవు కదా. మీ గోశాలల పక్కన పులులు చిరుతపులులు తిరగడం లేదు కదా. చిరుతపులులు తిరిగినా పులులు తిరిగినా దూడలు ఎత్తుకుపోతూ ఉంటాయి, పెద్ద పెద్ద ఆవులను చంపేస్తూ ఉంటాయి, దాంతో గోనష్టం వస్తూ ఉంటుంది. అందువల్ల అడుగుతున్నాను, క్రూర మృగాలు తిరగడం లేదు కదా. పుల్పారునే ఘోషముల్ గోశాలలన్నీ నానాటికి దూడలతో అభివృద్ధి చెందుతున్నాయా. కోడిదూడలు ఆడదూడలు అన్నీ పుడుతున్నాయా బాగా, గోసంతానం అభివృద్ధి చెందుతున్నదా. కలవే చక్కని పూరితం పములు తత్కాంతార భాగం బులన్. ఆవులకి పచ్చగడ్డి అంటే బాగా ఇష్టం. లేత లేత నవనవలాడుతున్న పచ్చగడ్డి తింటాయి, ఎండుగడ్డి అంత బాగా ఇష్టపడి తినవు. అందువల్ల అడుగుతున్నాను, మీ పశువుల శాలలకి చుట్టుపక్కల ఉన్న బృందారణ్యాలలో పచ్చగడ్డి బాగా పెరుగుతోందా, బయళ్ళు కింద పెరుగుతోందా లేదా, ఆ పచ్చిక బయళ్ళల్లో మేపుతున్నారా లేదా పశువుల్ని. అన్నీ అభివృద్ధితో ఉన్నాయి కదా. నేను దురదృష్టవశాత్తు ఇంతకాలం నిన్ను పలకరించడానికి రాలేకపోయాను. ఎప్పటికప్పుడు నువ్వు ఎలా ఉన్నావో నీ కుశలం ఏమిటో తెలుసుకోవడానికి రావాలి, నేను రాలేకపోయాను. అలా రాలేనివాడు కూడా దురదృష్టజీవే. తన పుత్ర మిత్ర ముఖరుల తనుపక చోడక యువారు తరిగి నశింపన్ మనుచు గృహమేధి ఆశ్రమమున నుండెడివానికి ఒక్క మోదము కలదే. ఎప్పుడైనా సంసారంలో ఉన్నవాడికి ఆనందం ఎప్పుడు లభిస్తుంది అంటే తన కొడుకుల్ని, ఏమయ్యా పిల్లలారా మీరు ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటున్నారు బాగున్నారా అని అడగాలట. మిత్రుల్ని మనం దూరంగా ఉన్నా అప్పుడప్పుడు కలుసుకుంటూ లేక అప్పుడప్పుడు పలకరించుకుంటూ మిత్రులారా బాగున్నారా అని అడగాలి. కొడుకుల్ని మిత్రుల్ని ముఖ్యుల్ని బంధువుల్ని హితుల్ని పురోహితుల్ని మహాత్ముల్ని ఎప్పటికప్పుడు వాళ్ళ హితం తెలుసుకుంటూ వారికి ఏమైనా సహాయం కావాలంటే చేస్తూ వారి వల్ల తాను సహాయం పొందుతూ బ్రతికేటటువంటి గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి ఆనందం. అలా పలకరించక ఎవరిని పట్టించుకోకుండా నేను నా పిల్ల నా బిడ్డలు మాత్రమే అంటూ రోజు తలుపేసుకుని ఇంట్లో బయటికి రాక పచ్చివాడి పక్కవాడికి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా తన బతుకు తానే బతికేవాడు ఉన్నాడే. ఇలా తన బ్రతుకు తాను మాత్రమే బతికే గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి ఒక్క సంతోషం ఉండదు, వాడికి ఒక్క మోదము కలదే అన్నాడు ఆయన. వాడికి ఏమానందం అండి,
అందరినీ ఎప్పటికప్పుడు బాగున్నారా అని పలకరిస్తూ పక్క వాళ్ళ బాగోగులు పట్టించుకునేవాడికి ఆనందం, కానీ నేను మాత్రం బాగుండాలి, పక్క వాళ్ళంతా ఏడవాలనుకున్న వాడికి, పక్క వాళ్ళ యొక్క బాగోగులు పట్టించుకునే వాడికి సుఖం ఉండదు. అందువల్లే అడుగుతున్నాను, నిజానికి నేను నీ ఇంటికి వచ్చి నిన్ను పలకరిద్దాం అనుకున్నాను, కానీ కంసుడు చెరలో పెట్టడం వల్ల, ఈ మధ్యనే బయటికి రావడం వల్ల నేను రాలేకపోయాను. పైగా కంసుడు నన్ను బయటికి వెళ్లకుండా కట్టుదిట్టం చేశాడని కూడా తెలిసింది. అనవసరంగా బయటకు వస్తే నువ్వు ఇరుక్కుపోతావు, అందువల్ల నీ దగ్గరికి రాలేకపోయాను. ఎలా ఉన్నావు ఏమిటని అడిగితే, అప్పుడు నందుడు నేను మాట్లాడవలసిన మాటలన్నీ నువ్వు మాట్లాడేవన్నాడు. నువ్వు చెరసాల్లో ఉన్నావు, నువ్వెలా వస్తావు చూడడానికి, నిజానికి రావలసిన బాధ్యత నాది, కానీ నేనెందుకు రాలేకపోయానో తెలిసినా, నిన్ను చెరసాలలో ఉండగా ఎవరో చూడడానికి వీల్లేదని కంసుడు కఠోరమైన ఆజ్ఞ జారీ చేశాడు. ఎవరైనా నిన్ను చూడడానికి బలాత్కారంగా వస్తే వాళ్ళను కూడా సంహరించమన్నాడు. అందుకే భీతితో మేము ఎవరం రాలేకపోయాం. ప్రీతి ఉంది కానీ అంతకంటే భీతి ఎక్కువ, అందుకే రాలేకపోయాం. మేము ఎన్నో సార్లు నీ గురించి విన్నాం, నీ కష్టాలు తెలుసుకున్నాం, దురదృష్టవశాత్తు శక్తి లేక నీకేమీ సాయం చేయలేకపోయాం. నీకు దేవకి జనించిన సుతా నీ కంబు తోడ్తోడము నీ కంసుండు వధిల్చే మీ సుత తుదిన్ హింసింప చేదప్పితాన్ ఆకాశంబునకే బాల అది దైవాధీనము ఆపద్దశను శోకం బంధునే తజ్ఞుడు ఊరడుము నా సూనుండె నీ సూనుడు. మిత్రమా, నీకు దేవకీదేవికి ఎంతో మంది పిల్లలు పుట్టారు. పుట్టిన ఆరుగురు పిల్లల్ని వరసగా ఈ దుర్మార్గుడు కంసుడు చంపేశాడు. అలా అంటున్నప్పుడు మళ్ళీ పక్కన ఎవరన్నా వింటున్నారేమో చూసుకుంటున్నట్టు పాపం. అంటే ఆయన భయం అయిందే కదా, మరి ఎంతో మందిని వరసగా దుర్మార్గుడు చంపేట, ఆఖరిన ఆడపిల్ల పుట్టిందిటి పాపం. ఆ ఆడపిల్లను కూడా వాడు విడిచిపెట్టకుండా చేత్తో పుచ్చుకుని నేల మీద వేసి కొట్టి చంపబోతుంటే ఆవిడ ఆకాశానికి వెళ్ళి అమ్మవారిగా మారి వాడిని ధిక్కరించిందిట. ఆ బాల ఆకాశంలోకి వెళ్ళడం ఏమిటి, అమ్మగా మారడం ఏమిటి, ఇదంతా చూస్తూ ఉంటే దైవాధ్యయనం ఈ జగత్తంతా, ఇదం జగత్తు దైవాధ్యయనం, సందేహం లేదు. నువ్వు జ్ఞానివి, పండితుడివి, ఉపనిషత్తులు బోధించిన వాడివి. నీకు నేను చెప్పేదేముంది, ఆపద్దశన్ శోకం బంధునే తజ్ఞుడు. శోకం ఎప్పుడూ కూడా పండితుడైన వాడు, బుద్ధిమంతుడైన వాడు కష్టం వచ్చినప్పుడు పొందకూడదు. కష్టాలు ఎప్పుడో ఒకప్పుడు వస్తూనే ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడు బుద్ధిమంతుడు ఏడవడం, ధైర్యంతో ఉంటాడు. అందుకే తజ్ఞుడు అనే శబ్దమునకు ఇటు కష్ట సుఖాలన్నిటికీ అతీతముగా ఉండే జ్ఞాని అని అర్థం. జ్ఞాని యొక్క లక్షణం ఏమిటి, కష్ట సుఖాలకు అతీతంగా ఉండాలి. కష్టం వచ్చినప్పుడు వాడు కూడా ఏడ్చి, వాడు కూడా కుంగిపోయి సామాన్యుడైపోతే అప్పుడు వాడు తజ్ఞుడు అవడు, అతజ్ఞుడు అవుతాడు, బుద్ధిమంతుడు అవడు, జ్ఞాని అవడు. నువ్వు జ్ఞానివి, అందుకే ఆపదలు వచ్చినప్పుడు శోకించకూడదని ఎరిగిన వాడివి. నువ్వు శోకం పొందకు. ఏమయ్యా నువ్వోటి నేనోటినా, నా కొడుకే నీ కొడుకు అనుకో అన్నట్ట. ఎంత మాట అన్నాడు తెలుసా, అది భగవదిచ్ఛ అంటారు. నా సూనుండే నీ సూనుడు, నా కొడుకు నీ కొడుకేనయ్యా, నా కొడుకుని కృష్ణుడు నీ కొడుకే అనుకో అనగానే ఉలిక్కిపడ్డాడు ఈయన. ఓరి నాయనో ఈయన తొందరపడి ఏదో అంటాడు అంటే గోడకు అసలే చెవులున్నాయి, సిబిసిఐడిని పెట్టాడు వాడు కంసుడు. ఇప్పుడు ఈ మాట వరసకు కూడా వాడేదో హాస్యానికి అన్నాడు అనుకోండి ప్రేమతోటి, నిజంగా ఈ కొడుకు నా కొడుకు అనుకుంటే కృష్ణుడికి ప్రమాదం అనుకుని ఉలిక్కిపడి, ఇదో మిత్రమా అయ్యింది, ఏదో అయ్యింది, జనపతి కరిగెడితివి మము కనుగొంటివి, మేము నిన్ను కంటిమి మేలయ్యను పుమ్మింకను గోకులమున ఉత్పాతములుతోచు మునుకొనవలయ్యను అన్నాడు ఆయన. వెంటనే ముందు పంపించేయాలి అక్కడి నుంచి. అందుకని పైగా ఆయనకి ఒక కీడు మనస్సు శంకించిందిట, ఆయన మనసులో ఒక కీడు ఆలోచన వచ్చింది. కన్ను అదురుతోంది ఎడమ కన్ను. అందుకని ఏమన్నాడు, మహాత్మా నాకు అపశకునములు కనపడుతున్నాయి, ఉత్పాతములు కనపడుతున్నాయి, దానివల్ల పిల్లవాడికి ఏదో ప్రమాదం వస్తుంది అనిపిస్తోంది. మహారాజు గారికి కట్టవలసిన కప్పం కట్టావు, నన్ను చూడడానికి ప్రేమతో వచ్చావు, నేను నిన్ను చూచాను, ఇంకా భోజనాలు పెట్టడాలు ఇవన్నీ గురించి ఆలోచిస్తే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అందుకని భోజనానికి కూడా ఉండమల్లా, ఎందుకంటే ఈ వార్త బయటికి వెళ్ళకూడదు. అందుకని మేలయ్యను, మనకిద్దరికీ మేలయ్యింది, పొమ్మింకను ఇంకా తొందరగా వెళ్ళిపో, గోకులములు ఉత్పాతములు పుట్టబోతున్నాయి. ఉత్పాతములు అంటే పిల్లవాళ్లకు వచ్చే గండములకు ఉత్పాతములు అంటారు. పిల్లవాడికి ఏదో గండం రాబోతున్నది, ఆ గండం నుంచి వాడిని రక్షించవలసిన బాధ్యత నీదే, నువ్వు మారు మాట్లాడకుండా వెళ్ళనగానే శుభమాను వస్తే అంత అన్నం పెట్టి పంపక ఉత్పాతములు అంటున్నాడు. ఈయన అన్నాడంటే అది నిజం, ఎందుకంటే ఆయన యోగి, ఆ వసుదేవుడి మాట కాదనకూడదని తక్షణం బయలుదేరి బృందావనం నుంచి, ఈ మధుర నుంచి తన వ్రేపల్లికి బయలుదేరి ప్రయాణం అయిపోయాడు. అలా హరిం జగామ శరణం ఉత్పాతాగమ శంకిత,
ఇంటికి బయలుదేరాడే గాని మనస్సు మనస్సులో లేదుటండోయ్ నందుడికి. ఎందుకని, వసుదేవుడు చెప్పిన మాట ఎప్పుడు అసత్యం కాదు, పొల్లుపోదు. ఆ యోగీశ్వరుడు ఉత్పాతములు అంటున్నాడు. అందుకని మనస్సులో శంక కలిగి హరింజగామ శరణం, హరి శ్రీహరి నీకు రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను, నీ అనుగ్రహం వల్ల నాకు పిల్లవాడు పుట్టాడు, వాణ్ణి కాపాడే బాధ్యత నీదే, శ్రీహరి నా కొడుకును రక్షించు అన్నాడు. అందువల్ల అక్కడ ఉన్నవాడు ఎవడో తెలియదుగా పాపం ఈయనకి, అందుకని వాడు ఏదో మామూలు కొడుకు అనుకున్నాడు. అందువల్ల శ్రీహరి నా కుమారుణ్ణి రక్షించు అన్నాడు. ఇంకా ఈలోపు అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఉయ్యాల తొట్టిలో హాయిగా పడుకుని నిద్రపోతున్నాడు. ఈయన ప్రాణం తీయడానికి బయలుదేరింది ఒక ఆవిడ, బోణి ఆవిడ, పాపాల రాణి, మంచి ఓణి వేసుకుని బయలుదేరింది. ఆవిడే కంసుడు పంపగా బయలుదేరిన బాలగ్రహం, చిన్నపిల్లల్ని చంపే పోతన. కంసు పంపున బాలఘాతిని పోతన పల్లెల మందల పట్టణముల నెల నెల్లతో బాల హింస గావించుచు ధనుచు నెవ్వని పేరు శ్రవణ వీధి బడిన ఎంతన సర్వభయ నివారణ మొగునట్టి దైత్యాంత కుండవతరించి ఉన్న నందుని పల్లెకొకనాడు కేచరి అయి వచ్చి అందు మాయాప్రయుక్తి నరిగి ఇల్లిల్లు తప్పక అరసి కొనుచు నంద గృహమున బాలుని నాదం ఒకటి విని ప్రమోదించి సుందరీ వేషయగుచు. అది పోతన గారి కవిత్వం అంటే. మనం గొక్క తిప్పుకోవలసిన అవసరం లేకుండా అత్యద్భుతంగా రాస్తాడు. ఎందుకు చప్పట్లు కొట్టామంటే అర్థమై కాదు, ఆ గొక్క తిప్పుకోకుండా చెప్పినది అర్థమైపోతే కాదు కదా. నిజానికి అందులో ఏముందో అర్థం తెలియకపోయినా ఏదో ఉందని అనిపిస్తుంది, అనిపించడమే కవిత్వం అంటే. కంసుడు పంపించగా చంటి పిల్లల్ని చంపే ఒక భయంకర రాక్షస ఒకతున్నది, దాని లక్షణమే చిన్నపిల్లల్ని హింసించడం. అందుకే పసిపాపలని ఎవరైనా చిన్నపిల్లడు ఎత్తుకుపోయినా, కొంతమంది ఆసుపత్రులు ఎత్తుకుపోతారే, ఆ ఎత్తుకుపోయేవాళ్ళు పిల్లల్ని అనవసరంగా స్కూళ్లలో చితక్కొట్టేటటువంటి టీచర్లు, పిల్లల మీద ద్వేషం పెట్టుకునేవాళ్ళు, పిల్లలు వస్తే కసురుకునేవాళ్ళు, వీళ్ళందరిలో పోతన అనే ఒక రాక్షస శక్తి ఉంటుందిట. అందుకే పసిపిల్లల్ని ప్రేమించడం గొప్ప యోగం. అందుకే యశోద దేవతాస్వరూపిణి, అనగా చంటి పిల్లల్ని ఎలా ప్రేమించాలో ఆవిడికి తెలిసినట్టు ఎవరికి తెలియదు, దానికి వ్యతిరేకంగా ఉంటే పోతన అంటారు. అలా కంసుడు పంపగా ఈ బాలఘాతిని అయిన పోతన పల్లెలు, పట్టణాలు, మందలు, అడవులు, గ్రామాలు, చెట్లు, పుట్టలు చంటి పిల్లల కోసం గాలించి ఎక్కడ ఏ ఇంట్లో చంటి పిల్లవాడి ఏడుపు వినబడితే ఆ ఇంట్లో ప్రవేశించడం, తన చన్నుబాలలో విషం కలుపుకుని వాడికి ఇచ్చి చంపేయడం, ఈ విధంగా రహస్యంగా విషస్తన్యంతో వాళ్ళని చంపింది. 10,000 మంది శిశువుల్ని ఒక్క రోజులో చంపిందిటండి ఎక్కడానికి. అయుతం అన్నాడు అంటే 10,000 మంది శిశువులు పోసి దుర్మార్గురాలనిపిస్తుంది అనమాట. ఇంతమంది ఉసురు పోసుకుని ఎంతోమంది తల్లులకి గర్భశోకం కలిగించి ఈ దుర్మార్గురాలు ఇంకెక్కడా పిల్లలు కనపడక, ఇదేమిటబ్బా ఇంతేనా పిల్లలు, నాకు ఆహారం ఇక దొరకదా, ఏ ఇంటా కూడా పిల్లల ఏడుపు వినపడడం లేదు, లోకం గొడ్డుపోయిందా అనుకుంటూ బిడ్డల కోసం వెతుక్కుంటూ ఆకాశ మార్గంలో తిరుగుతోంది, ఏ ఇంట్లో అయినా ఏడుపు వినపడితే ప్రవేశిద్దామని. ఒక రోజున ఆవిడ నందగృహం దగ్గరకు వచ్చింది, ఆ వ్రేపల్లికి వచ్చింది. కృష్ణుడు నిద్రపోతున్నవాడు పైన పెడుతున్న అక్కయ్య గారిని చూశాడు. ఓహో పోతన గారు, మై డియర్ సిస్టర్ అనుకున్నాడు. వెంటనే ఏం చేసేట, ఆవిడ కోసం నిద్రపోతున్నవాడు కాస్త కళ్ళు తెరిచి క్యార్ అని గట్టిగా ఏడ్చి మళ్ళీ నిద్రపోవడం మొదలెట్టాడు. ఆకర్షణ అంటారు దీన్ని. దీని వ్యాసుడు అన్నాడు మచ్చు చూపించడంట. అంటే పూర్వం ఏం చేసేవారంటే కొట్టు పెట్టినప్పుడు, ఒక వ్యాపారం పెట్టినప్పుడు ముందు ఒక 2 రోజులు మచ్చు చూపించేవారట. ఇడ్లీ కొట్టెట్టాడు అనుకోండి, 2 రోజులు ఫ్రీగా పెడితే 3వ రోజు తినడానికి వస్తారు. అలాగా ఆకర్షణ ఒక ఏడుపు అనేది ఆవిడకి మచ్చు చూపించాడు ఆకర్షించడానికి. అలా ఏడ్చి మళ్ళీ నిద్రపోగానే ఈ ఏడుపు వినగానే ఆవిడకి ఎంత ఆనందం వచ్చిందో తెలుసా, సంగీత ధ్వనిలో వినపడిందిట. ఎందుకంటే పిల్లలు ఏడిస్తే వాళ్ళని చంపడం ఆవిడకి ఇష్టం గనక. అమ్మాయ్యా ఈ మధ్యన డ్యూటీ లేదనుకున్నాను, మళ్ళీ ఈ నందగృహంలో పిల్లవాడు ఏడుపు వినబడింది అని అక్కడ ఎంత అందంగా రాశారండి, నందగృహమున బాలుని నాదం ఒకటి విని ప్రమోదించి సుందరీ వేషయగుచు సంతోషించి ఒక అందగత్తెగా మారిపోయింది. ఆ అందగత్తె కుహనా సుందరి. ఆ సుందరి యొక్క లీలా విశేషాలతో రేపు అడుగు పెడదాం. పోతనా సంహార ఘట్టం వంటి అనేకమైన అమోఘమైన బాల్య లీలలు రేపు యథాప్రకారంగా 6:20కి ముచ్చటించుకుందాం. రేపు కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు, నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.